3 రోజుల లఘుశిబిరంలో 2వ రోజు పూర్తయింది. నిన్నటి రోజంతా ఆనాపానా సాధన చేశారు. సహజమైన స్వాభావికమైన శ్వాస ఆధారంగా మనస్సును ఏకాగ్రం చేసుకునే పని చేస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం విపశ్యనతో ప్రజ్ఞాక్షేత్రంలో అడుగుపెట్టారు. దానితో మనస్సును నిర్మలం చేసుకునే పని మొదలైంది. ఆనాపాన సాధన చేస్తున్నప్పుడు కూడా మనస్సు కొంతమేరకు నిర్మలమవుతుంది. కాని ప్రజ్ఞతో మనస్సు లోలోతుల వరకు నిర్మలమవుతుంది. ప్రజ్ఞ భావనామయ ప్రజ్ఞ అవ్వాలి. అప్పుడే లోలోతుల వరకు మనస్సును నిర్మలం చేసుకోగలుగుతాం. కేవలం శృతమయ ప్రజ్ఞ వల్ల ఈ లాభం కలగదు. ఏదో విన్న సత్యాన్ని, చదివిన సత్యాన్ని స్వీకరించి నమ్ముతున్నాం. మనకు ఎంతో శ్రద్ధాభక్తులున్న ఒక మహాపురుషుడు చెప్పాడని, గొప్ప గొప్ప ధర్మగ్రంథాలలో వ్రాసి ఉందని స్వీకరిస్తున్నాం. కాని ఇదంతా విన్న జ్ఞానమే, చదివిన జ్ఞానమే. కాబట్టి మనస్సు లోలోతుల వరకు నిర్మలమవడం జరగదు. అలాగే చింతనామయ ప్రజ్ఞ కూడా. విన్న సత్యాన్ని, చదివిన సత్యాన్ని చింతన మననం చేసి, బుద్ధితో తర్కవితర్కం చేసి, ఇది సరిగ్గానే ఉందని బుద్ధిస్థాయిలో స్వీకరించాం, నమ్మాం. దీనివల్ల మనస్సు కొంత నిర్మలం కూడా అవుతుంది. కాని ఈ నిర్మలత్వం బుద్ధిస్థాయికే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా మనస్సు లోతుల దాకా చేరుకోనేలేదు. కాని భావనామయ ప్రజ్ఞతో అసలు సత్యం మనకు ప్రత్యక్ష అనుభవంతో తెలుస్తుంది. ఇప్పుడు అది విని, చదివి, స్వీకరించిన విషయం కాదు. బుద్ధిస్థాయిలో చింతన మననం చేసి, తర్కవితర్కం చేసి స్వీకరించిన విషయం కాదు. మన స్వంత అనుభవంతో తెలుసుకొని స్వీకరించిన విషయం. ఇంతకుముందు ఇది కేవలం నమ్మే విషయంగా మాత్రమే ఉండింది. కాని ఇప్పుడు స్వయంగా మనం తెలుసుకున్న విషయమైపోయింది. నమ్మడానికి తెలుసుకోవడానికి మధ్య చాలా పెద్ద అంతరముంది. నమ్మడం వల్ల లాభముంటుంది. కాని అది మొదటి అడుగు వేయడం వరకే. ఇప్పుడు 2వ అడుగు వేసి అదే సత్యాన్ని స్వయంగా తెలుసుకుంటున్నాం. మొదటి అడుగు దగ్గరే ఆగిపోయి 2వ అడుగు వేయని వ్యక్తి భ్రమలో ఉండిపోతాడు. నేను విన్నాను, చదివాను, తెలివితో తర్కవితర్కం చేసి చూశాను, నాకు విషయమంతా తెలిసిపోయింది, నేనెంతో ప్రజ్ఞావంతుడనైపోయాను అన్న భ్రమలో పడి అందులోనే ఉండిపోతాడు. దాన్ని దాటి స్వంత అనుభూతితో సత్యాన్ని తెలుసుకునే పనే చేయడు. అందువల్ల ఇలాంటి వ్యక్తికి అంతర్మనస్సు లోలోతుల్లోని మనోమాలిన్యాలను, వికారాలను తొలగించుకునే దారి తెరుచుకోదు, పూర్తిగా మూసుకుపోతుంది. ఏ వ్యక్తి భావనామయ ప్రజ్ఞతో అనుభూతి స్థాయిలో సత్యాన్ని తెలుసుకునే పని చేస్తాడో ఆ వ్యక్తికి ఈ దారి తెరుచుకుంటుంది. అలాగని అనుభూతి స్థాయిలో సత్యాన్ని తెలుసుకునే మొదటి అడుగు వెయ్యగానే మన మనస్సులో ఉన్న వికారాలన్నీ తొలగిపోవడం జరగదు సుమా. అయినా మనకొక దారంటూ దొరికింది. ఆ దారిలో నడిచి మనస్సు పైభాగం నుండి లోలోతుల వరకు, మనస్సు అట్టడుగు వరకు చేరుకొని అక్కడ వెల్లడవుతున్న సత్యాలను తెలుసుకుంటూ మనలోని వికారాలను తొలగించుకుంటాం. లోతుల వరకు మనస్సును బాగుచేసుకుంటాం. దీనికోసమే మనం విపశ్యన చేస్తున్నాం. అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి. ఎన్నో సాధనా మార్గాలుంటాయి. వాటిలో అధిక శాతం మనస్సు పైపై భాగాన్ని బాగుపరిచే పనిచేస్తాయి. పైపై స్థాయిలో మనస్సును బాగుచేసుకోవడం మంచిదే. అందులో దోషమేమీ లేదు. మనస్సు పైపై భాగాన్ని మాత్రమే బాగుపరుచుకొని ఉండిపోతే మనకు వికారాల నుండి సంపూర్ణమైన విముక్తి కలగదు. మనస్సు లోపలి భాగంలో కూడా ఎన్నో వికారాలున్నాయి. వాటిని కూడా తొలగించుకొని మనస్సును సమగ్రంగా బాగుపరుచుకున్నప్పుడే వికారాల నుండి మనకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. మనస్సు లోపలి భాగంలో ఎన్నో వికారాలు కూడబెట్టుకుని ఉన్నాయి. దీనికి తోడు మనం ప్రతిక్షణం కొత్త కొత్త వికారాలు తయారు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చూస్తే అప్పుడు వికారాల మీద వికారాలు తయారు చేసుకుంటూ ఉండడం మన అంతర్మనస్సుకు అలవాటైపోయింది. ఈ స్వభావం మారనంత వరకు మనం మన స్వభావాన్ని పైపై స్థాయిలో ఎంత బాగుపరుచుకున్నా ఫలితముండదు. మనస్సు పైపై భాగం మీద ఏదో గొప్ప పూతను పూసుకొని అది బాగుపడిందనే భ్రమలో ఉండిపోయామనుకోండి, లోపలి భాగం అలాగే ఉండిపోతుంది కదా. ఈ లోపలి భాగం ఎంతో పెద్దది. పెద్దదే కాదు, అత్యంత బలమైంది కూడా. పరిమాణంలో పెద్దదని కాదు, అది బలమైందని కాదు, అది మూలం. చెట్టుకున్న మూలవేరు లాంటిది. మంచినైనా చెడునైనా పైమనస్సుకు ఇదే ఇస్తుంది. వేరు చెడిపోయి ఉంటే ఈ చెడునే పైమనస్సుకు ఇచ్చి దాన్ని చెడుగా తయారు చేస్తుంది. పైమనస్సు మీద మనం 1000 పూతలు పూసుకున్నా అవి అడ్డు నిలవలేవు, చెరిగిపోతాయి. లోపలి చెడు మనస్సును ఆక్రమించుకొని దానిమీద సవారి చేస్తుంది. ఇలా ఎందుకంటే లోపలి వేర్లు వికృతమైన్నాయి. ఈ పైపై పూతలతో మనస్సును బాగుపరుచుకోవడం స్థిరంగా బాగుపరుచుకోవడం కాదు, ఇది తాత్కాలిక చికిత్స మాత్రమే. మనస్సు తాత్కాలికంగా బాగుపడుతుంది. దాన్ని కొంతసేపు ఏదో ఒక మంచి విషయం మీద ఉంచుతాం, మంచి ఆలోచనలో లగ్నం చేస్తాం, లేదా ఏదో ఒక కల్పనలో లీనం చేస్తాం, ఊహాలోకంలో విహరింపచేస్తాం, లేక ఏదో ఒక దేవుణ్ణో దేవతనో తలుచుకుంటూ అందులో లీనమైపోతాం. ఇలా మనస్సును దారిమళ్లింపజేస్తాం. మనస్సు ఊపరితల భాగాన్ని దేనిమీదకో మళ్లించి డైవర్ట్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఊపరితల మనస్సు బాగుపడుతుంది, కాని దాని వేరు మాత్రం వికృతమయ్యే ఉంటుంది. కావున దీనిని సమగ్రమైన మార్పు అనలేము. ఏ వ్యక్తి విషయాన్నంతా చక్కగా అర్థం చేసుకుని మనస్సు లోపలి వేర్లను బాగుపరచడానికే ప్రాముఖ్యతనిచ్చి వికారాల నుండి సంపూర్ణంగా విముక్తి పొందగలుగుతాడో అతడే సమ్యక్ సంబుద్ధుడవుతాడు. ఒక విషయం బాగా తెలుసుకోండి, బుద్ధుడవ్వడం ఏ వ్యక్తి గుత్తాధిపత్యం కాదు. ఇది ఒక వ్యక్తి మొనోపలీ కాదు. తనకంటే ముందు ఎందరో బుద్ధులయ్యారు, తన తరువాత కూడా ఎందరో బుద్ధులవుతారని బుద్ధుడైన వ్యక్తికి తెలుసు. ఇలాంటి వ్యక్తి అన్ని ప్రకృతి నియమాలను, అన్ని సత్యాలను తన సొంత అనుభూతి ద్వారా కూలంకషంగా పరిశోధించి తెలుసుకుంటాడు. ప్రకృతిలోని ఏ ఏ నియమాలతో, ఏ ఏ సత్యాలతో మన బంధనాలకు గాఢమైన సంబంధమున్నదో వాటిని కూలంకషంగా తెలుసుకుంటాడు. ఏ ఏ నియమాలతో, ఏ ఏ సత్యాలతో మన బంధవిముక్తికి, బంధవిముక్తి మార్గానికి గాఢమైన సంబంధమున్నదో వాటిని కూలంకషంగా తెలుసుకుంటాడు. తెలుసుకొని వాటినే ఉపయోగించుకొని తనకు తాను బంధవిముక్తుణ్ణి చేసుకుంటాడు. ఇది కాకుండా వేరే ఇతర సత్యాలు లక్ష తెలిసినప్పటికీ వాటిని పక్కన పెడతాడు, వాటికి రవ్వంతైనా ప్రాధాన్యత ఇవ్వడు. ఈ కనబడే చంద్రగ్రహం బంతిలాగా గుండ్రంగా ఉందా, లేక బల్లపరుపుగా చదరంగా ఉందా? నాయనా, గుండ్రంగా ఉన్నా బల్లపరుపుగా ఉన్నా దానితో మన దుఃఖాలకేమి సంబంధం? మన దుఃఖ విముక్తికి ఏమి సంబంధం? అది గుండ్రంగా ఉన్నా అది మన దుఃఖాలకు కారణం కాదు, బల్లపరుపుగా ఉన్నా అది మన దుఃఖాలకు కారణం కాదు. వీటితో మన దుఃఖవిముక్తికి, దుఃఖవిముక్తి మార్గానికి రవ్వంత కూడా సంబంధం లేదు. లోకంలో ఇలాంటి విషయాలు లెక్కకు మించినవి ఉన్నాయి. అవన్నీ మన దుఃఖాలతో, దుఃఖాల నుండి విడుదల పొందే మార్గంతో సంబంధం లేనివే. తెలివైన వ్యక్తి ఇటువంటి పనికిరాని విషయాల జంజాటంలో పడడు. పనికొచ్చేదేమిటో వివేకంతో తెలుసుకొని దాన్ని మాత్రమే గ్రహిస్తాడు. అందులోని సారాన్నే వెతుక్కుంటాడు. మిగతా పనికిరాని వాటినన్నింటినీ వదిలేస్తాడు. ఏ విధంగా ఒక వ్యక్తి తన అజ్ఞానావస్థలో, అవిద్యావస్థలో, అబోధావస్థలో, స్పృహలేని అవస్థలో ఉండి తన లోపల వికారాలు పుట్టించుకున్నాడు, వికారాలు పుట్టించుకుంటున్నాడు, కాబట్టి బంధనాల ముడులు వేసుకుంటున్నాడు, తన దుఃఖాలను పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తిలోనే గనక స్పృహ మేల్కొంటే, తనలో వికారాలు ఎక్కడ పుడుతున్నాయో, ఎక్కడ వాటి ఉత్పత్తి జరుగుతున్నదో ఆ లోతులకు చేరుకొని అక్కడ వాటి ఉత్పత్తిని నిలిపివేయగలుగుతాడు, బంధనాలు ముడిపడడాన్ని ఆపివేయగలుగుతాడు. వికారాల ఉత్పత్తి నిలిచిపోతే, బంధనాలు ముడిపడడం ఆగిపోతే, ముందు కూడబెట్టుకొని ఉన్న వికారాలు, ముడులు, పడ్డ బంధనాలు వాటంతటవే తొలగిపోతాయి, వాటికవే నశించిపోతాయి. కొత్త ముడులు పడడం ఆగిపోగానే అంతకు ముందున్న పాత ముడులు వాటంతటవే విచ్చుకుంటాయి. కొత్త వికారాలు పుట్టడం ఆగిపోగానే అంతకు ముందు కూడబెట్టుకున్న పాత వికారాల సంగ్రహమంతా క్షీణించిపోతుంది, సమాప్తమైపోతుంది, వాటి నుండి విముక్తి కలుగుతుంది. ప్రకృతిలోని ఈ నియమాలనే ఆ మహావ్యక్తి పరిశోధించి కనుగొన్నాడు. దానితో ముక్తుడైపోయాడు, బుద్ధుడైపోయాడు. పనికొచ్చేదంతా ఇంతే, మిగిలినదంతా పనికిరానిదే. వికారాలు పుట్టించుకుంటే దుఃఖం పుడుతుంది, వ్యాకులత పుడుతుంది. వికారాలు పుట్టించుకునే అలవాటు నుండి బయటపడితే దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది, వ్యాకులత నుండి విముక్తి లభిస్తుంది. ఇక వికారాలు పుట్టించుకునే అలవాటు లేకుండా పోతే దుఃఖమే లేకుండా పోతుంది, వ్యాకులతే లేకుండా పోతుంది. దుఃఖము నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది, వ్యాకులత నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మరి ఇదంతా ప్రకృతి నియమాల విషయమే అయింది కదా. ఇలా ఇలా చేసినప్పుడు ఇలాంటి ఇలాంటి పరిణామం వస్తుంది. ఇలా ఇలా చేయకపోతే ఇలాంటి ఇలాంటి పరిణామం రాదు. ఇది ప్రకృతి యొక్క తిరుగులేని నియమం, ధర్మం. మనకు దుఃఖాన్నిచ్చే పరిణామం రావద్దనుకుంటే దుఃఖాన్ని కొని తెచ్చే పనులు చేయడం ఆపేయాలి. ఎప్పటి వరకు మనం దుఃఖకరమైన పనులు చేస్తూ ఉంటే అప్పటి వరకు పరిణామం దుఃఖకరమైనదే వచ్చి తీరుతుంది. ఇది ధర్మ విషయం, సాంప్రదాయ విషయం కాదు, ఒక సమాజ మాన్యత విషయం కాదు, ఒక కర్మకాండ విషయం కాదు, కేవలం ధర్మం అంతే. అనుభూతికొచ్చిన ప్రతి విషయాన్ని ఇలా కూలంకషంగా అర్థం చేసుకున్న వ్యక్తే బుద్ధుడవుతాడు. ఎవరెవరు అనుభూతి స్థాయిలో అర్థం చేసుకుంటే వారు బుద్ధులవుతారు. కాబట్టి ఇది ఒకే వ్యక్తి సాధించగలిగిన విషయం ఎలా అవుతుంది? ఒక వ్యక్తి మనోపలి ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరూ సాధించగలిగిన విషయమే కదా. నిజమే, ఇలా బుద్ధుడవ్వడం ఎంతో కష్టమైన పని. మనస్సు లోలోతుల్లోకి చేరుకొని ఒక్కొక్క సత్యాన్ని ముక్కలు ముక్కలుగా వికటనం చేసి, విభాజనం చేసి, విశ్లేషణ చేసి, మొత్తం ప్రకృతిని, ప్రకృతి నియమాలను ఆద్యంతము తన స్వంత అనుభూతి ద్వారా తెలుసుకొని బంధనాలంటిని విడగొట్టుకొని ముక్తుడవ్వడం, బుద్ధుడవ్వడం అంత సులభం కాదు. అలాగని ఇది అసాధ్యమైన విషయం కూడా కాదు. లోకంలో ఒక్కరే ఈ పని చేయగలిగాడు, వేరెవ్వరూ ఈ పని చేయలేరని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. అయితే దీనికోసం మన లోపలి సత్యాన్ని పరిశోధించడం తప్పనిసరి. అది కూడా స్వంత అనుభూతి ఆధారంగా మాత్రమే జరగాలి. లోపలి పరిశోధన జరగనప్పుడు అది అనుభూతిపరమైన విషయం కాదు. కేవలం ఇది బుద్ధివిలాసంగా బుద్ధిపరమైన విషయంగానే ఉండిపోతుంది. ఇలా చేసే వ్యక్తి అవతలవాణ్ణి చూసి, చూడు, ఇతను కోపం పుట్టించుకుంటున్నాడు కాబట్టి వ్యాకులపడుతున్నాడు, నాకైతే బాగా తెలిసిపోయింది, కోపం పుట్టించుకోరాదు, కోపం పుట్టించుకుంటే వ్యాకులత కలుగుతుంది, ఈ విషయం నేను చక్కగా తెలుసుకున్నాను, ఈ సత్యం నాకు బాగా తెలిసిపోయిందని అనుకుంటాడు. ఏం తెలిసింది నాయన, ఎక్కడ తెలిసింది? నీ బుద్ధికే కదా తెలిసింది, నీకు అనుభవమెక్కడయ్యింది? ఈ సత్యం స్వయంగా నీకు అనుభవమవ్వాలి కదా. బయటి వాళ్లకు కలిగిన అనుభవంతో నీకు ఒరిగేదేముంది చెప్పు. స్వయంగా అనుభవం కావాలి. ఇదిగో నాలో కోపం పుట్టింది, వ్యాకులత కలుగుతున్నది. ఇదిగో నాలో కోపం పోయింది, వ్యాకులత కూడా తొలగిపోయింది. ఇలా ఈ విషయం మొదటి నుండి చివరిదాకా స్వయంగా నీకు అనుభవం కావాలి. అదేవిధంగా రాగం జనించినప్పుడు కలిగే వ్యాకులత, ద్వేషం జనించినప్పుడు కలిగే వ్యాకులత, అవి తొలగిపోయినప్పుడు కలిగే సుఖశాంతులు అనుభవమవ్వాలి. ఇలా సత్యమంతా కూడా మన స్వంత అనుభూతి మీదికి వచ్చి వాస్తవం తెలిసినప్పుడే అది భావనామయ ప్రజ్ఞ అవుతుంది. బయట జరిగే విషయాలను తెలుసుకొని ఉండిపోతే భావనామయ ప్రజ్ఞ కాదు, అది చింతనమయ ప్రజ్ఞ అవుతుంది. లోపల జరిగే విషయాలను అనుభూతిపరంగా తెలుసుకున్నప్పుడే అది భావనామయ ప్రజ్ఞ అవుతుంది. సత్యాన్ని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకుంటే ప్రజ్ఞ అవుతుంది. ఇలా ప్రకృతి నియమాలన్నింటినీ ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకొని సమ్యక్ సంబోధిని పొందిన వ్యక్తి వేరెవ్వరిని చిక్కుల్లో పడనీయడు. ఎందుకంటే ఇవన్నీ చిక్కుల్లో పడవేసే విషయాలేనని ఆయన స్వయంగా అనుభూతితో తెలుసుకొని ఉన్నాడు. ఇలాంటి చిక్కుల్లో పడి ఉన్న జనుల మీద అతనికి అపారమైన కరుణ కలుగుతుంది. అరే, ఈ ప్రజలెంత చిక్కుల్లో పడి ఉన్నారు, ధర్మం పేరుతో చిక్కుల్లో పడి ఉన్నారు, వీళ్లను ఈ చిక్కుల్లో నుండి బయటపడేయాలి, అమూల్యమైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు. మానవ జన్మ ఎంతో అమూల్యమైనది, ప్రకృతి మానవునికి గొప్ప శక్తినిచ్చింది. అంతర్ముఖుడై స్వీయముఖుడై అంతర్ముఖుడై మానవుడు తన 3.5 మూరల శరీరం లోపల ప్రకృతి నియమాలన్నింటినీ అనుభూతి ద్వారా తెలుసుకోగలడు. కేవలం తెలుసుకోవడమే కాదు, తనలోని వికారాలను కూడా సమూలంగా తొలగించుకొని ముక్తుడవగలడు. కేవలం మానవుడే ఈ పని చేయగలడు, ఇతర ప్రాణులు ఈ పని చేయలేవు. కాని వాస్తవంగా జరిగేదేమిటంటే, మానవుడు తన దుఃఖాల నుండి విముక్తి పొందాలని కోరుకుంటూనే, వికారాల నుండి ముక్తి పొందాలని కోరుకుంటూనే, బంధనాల నుండి ముక్తి పొందాలనే కోరుకుంటూనే, వాటి నుండి ముక్తి కలిగించని పనులనే చేస్తూ ఉంటాడు. పైగా తాను చేస్తున్నదంతా ధర్మమేనని భావిస్తాడు. నేను ధర్మమార్గంలోనే ఉన్నాను, ధర్మాన్నే ఆచరిస్తున్నాను, ధర్మకార్యాలే చేస్తున్నానని నమ్ముతూ ఉంటాడు. ఇలాంటి వాళ్లను చూసి అతని మనస్సులో ఎంతో కరుణ జాగృతమవుతుంది. అయ్యో, ప్రజలు ఎలాంటి చిక్కుల్లో పడిపోయారు, ధర్మం పేరుతో ధర్మానికి ప్రతికూలమైన పనులే చేస్తున్నారు, ధర్మమనే మాటకు అర్థాన్నే తెలుసుకోలేకపోయారు. ప్రకృతి నియమమే ధర్మం, నైజమే ధర్మం, స్వభావమే ధర్మం అన్న విషయాన్ని మరిచిపోయారు, ఎంతో చిక్కుల్లో పడిపోయారు. అత్యంత కరుణాభావంతో ప్రజలకు వాస్తవాన్ని తెలియబరుస్తాడు, ప్రతి విషయం వాళ్లకు వివరించి చెబుతాడు. ఏ విషయాలు చెప్పి ఆచరింపజేస్తే వారికి నిజమైన మేలు జరుగుతుందో ఆ విషయాలను మాత్రమే బోధిస్తాడు, ఎంత అవసరమో అంతే బోధిస్తాడు. ఏదో కొంతసేపటి వరకు దుఃఖాన్ని దూరం చేసి పైపై మనస్సును భ్రమింపజేసే విషయాలన్నింటి నుండి బయటపడేలా మార్గదర్శనం చేస్తాడు. వారిలో వివేకం మేల్కొనేలా చేస్తాడు. లేకపోతే వారు అందులోనే చిక్కుకొని ఉండిపోతారు. భజనలు చేస్తారు, కీర్తనలు పాడుతారు, నామజపం చేస్తారు, కర్మకాండలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇలా ఏదో ఒకదాన్ని చేసి, ఆహా, నాకెంతో బాగనిపించింది, చాలా ఆనందం కలిగింది, నాకెంతో మంచి జరిగింది అని అంటూ ఉంటారు. మంచి జరిగింది ఎవరికి నాయనా? పైపైన ఉన్న మనస్సుకే కదా. పైపైన ఉన్న కాన్షియస్ మైండును, ఊపరితల మనస్సును నీవు ఈ విషయం మీదనూ ఆ విషయం మీదనూ లగ్నం చేశావు, సమస్యను మరిచిపోయేలా చేశావు. దానితో అంతా మంచి జరిగిందని భావిస్తున్నావు. కాని మనస్సు లోపల ఏం జరుగుతున్నదో ఆ వైపు నీవు దృష్టి పెట్టనేలేదు కదా. అసలు మనస్సు లోపలికి ఎలా ప్రవేశించాలో ఆ పద్ధతే నీవు నేర్చుకోలేదు. లోపల ఎంత అలజడి ఉందో తెలియదు. మరేమో నాకు మంచి జరిగిందని అంటున్నావు. ఏం మంచి జరిగింది? ఎక్కడ మంచి జరిగింది? నీ పైపై మనస్సుకు మాత్రమే మంచి జరిగింది. మరి లోపలి మనస్సంతా వికృతంగానే ఉంది కదా. ప్రజలు ఇలాంటి చిక్కుల్లో పడిపోయి ఉంటారు. బుద్ధుడు వారికి ఈ చిక్కుల్లో నుండి బయటపడే దారిని చూపుతాడు. ఆది నుండి అంతిమం వరకు స్వంత అనుభూతినే ఆధారం చేసుకుని మనస్సు మొత్తాన్ని నిర్మలం చేసుకునే విద్యను నేర్పిస్తాడు. పైపై మనస్సును దాటి లోపలి మనస్సును చేరుకొని ఒక్కొక్క పొరను తొలగిస్తూ తొలగిస్తూ మనసు అట్టడుగును ఎలా చేరుకోవాలి, ఎక్కడ వికారాల పుట్టుక జరుగుతున్నదో, ఎక్కడ రాగం పుడుతున్నదో, ఎక్కడ ద్వేషం పుడుతున్నదో, ఎక్కడ వాటి ఆరంభమవుతున్నదో, అక్కడ వాటి ఆరంభాన్ని ఎలా ఆపివేయాలో, ఎలా అనారంభులమవ్వాలో నేర్పుతాడు. అప్పుడే అది పనికొచ్చేదవుతుంది, లేకపోతే అది అంతా పనికిరానిదే అవుతుంది. అలా కానప్పుడు అంతర్మనస్సు లోపల ఏదో వికారం ఆరంభమవుతూనే ఉంటుంది. రాగాత్మక వికారం ఆరంభమవుతుంది, ద్వేషాత్మక వికారం ఆరంభమవుతుంది, ప్రతి క్షణం ఏదో ఒక వికారం ఆరంభమవుతూనే ఉంటుంది. కాని దాన్ని మనం అణగదొక్కుతాం. ఏదో ఒక పైపూతను పూసుకొని భ్రమలో పడిపోతాం. చూడు, నాలో ఎలాంటి రాగం లేదు, ఎలాంటి ద్వేషం లేదు, రాగద్వేషాలు నాలో కలగడమే లేదు. ఏ అలజడి లేకుండా నేనెంతో శాంతంగా ఉన్నాను అన్న భ్రాంతిలో పడిపోతాం. నిజమే, పైపై మనస్సు శాంతంగా ఉంది. కాని లోపల ఎంత అలజడి ఉన్నదో, ఎంత వ్యాకులత ఉన్నదో, ఎంత అశాంతి ఉన్నదో నీకు తెలియనే తెలియదు కదా. అక్కడికి నీవు చేరుకొని చూడనేలేదు కదా. అక్కడికి ఎలా చేరుకోవాలన్న ఈ ఒక్క విషయం మీదనే మనం దృష్టి పెట్టాలి. మిగిలిన పనికి మాలిన విషయాలన్నింటినీ పక్కన పెట్టాలి. అప్పుడే అసలు సత్యం అనుభవానికొస్తుంది. ఏ సత్యమైనా మొదట స్థూలంగానే ప్రకటితమవుతుంది. కాబట్టి మొదట మనకు అనుభవానికొచ్చే సంవేదనలు కూడా స్థూలమైనవే ఉంటాయి. స్థూలంగా గడ్డగట్టినట్లు ఘనీభవించి ఉన్నవాటిని వికటనం చేస్తూ, విభాజనం చేస్తూ చేస్తూ, విశ్లేషణ చేస్తూ చేస్తూ పోతే చివరకు అవి అంతకంటే వికటం కాలేని, విభాజన కాలేని సూక్ష్మాతి సూక్ష్మమైన తరంగస్థితిని చేరుకుంటాం. ఇదే దాని అంతిమ సత్యం. దీనినే పరమార్థ సత్యం అంటారు. ఇదే అసలైన సత్యం. ఇది వరకు అనుభవానికొచ్చిన ఘనీభవించిన స్థూల సత్యం కూడా సత్యమే. పైపైన అలా అనిపిస్తుంది, అలా ఉన్నట్లు అనిపిస్తుంది, అలా ప్రకటమవుతుంది. ఇది అనిపించే సత్యం, ప్రకట సత్యం. కాని ఇది నిజమైన సత్యం కాదు. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది అంతే. సాధన ద్వారా వికటనం, విభాజనం, విశ్లేషణ చేస్తూ పోతే ఇది చిన్న చిన్న ముక్కలుగా, అతి చిన్న ముక్కలుగా విడిపోతూ విడిపోతూ ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మమైపోతుంది. సాధకుడు ఈ స్థితిని చేరుకున్నప్పుడు, అరే, అసలైన సత్యం ఇది కదా, పైపైన స్థూలంగా ఘనీభూతంగా ప్రకటితమయ్యింది, వాస్తవంగా ఇలా ఉండిందన్నమాట, ఆ పైపైన కనిపించిన స్థూలం కూడా దాని స్థానంలో అదీ సత్యమే. ప్రకట సత్యం కూడా సత్యమే. కాని ఈ ప్రకట సత్యం మనలో భ్రాంతిని కలుగజేస్తుంది. అంతా స్థూలంగానే ఉందన్న భ్రమను కలిగిస్తుంది. అదే దాని అంతిమ సత్యం వరకు చేరుకున్నామంటే అన్ని భ్రాంతులు, అన్ని భ్రమలు తొలగిపోతాయి. కాబట్టి భ్రాంతిని కలిగించే ప్రకట సత్యాన్ని చీలుస్తూ ముక్కలు ముక్కలుగా విడగొట్టే పనిచేద్దాం. ఇలా చేస్తూ పోతే దీని అంతిమ సత్యాన్ని చేరుకుంటాం. అక్కడికి చేరుకున్నామంటే చాలు, మనలో చోటు చేసుకున్న భ్రాంతులన్నీ దూరమైపోతాయి, భ్రమలన్నీ దూరమైపోతాయి. అందుకొరకు ఈ 3.5 మూరల శరీరంలో మనకు భ్రాంతి కలిగించే, భ్రమను కలగజేసే ఏ విషయాలున్నాయో వాటిని చీలుస్తూ ముక్కలు ముక్కలు చేసే పనిచేద్దాం. ఎప్పుడైనా పని స్థూల స్థూల సత్యం నుండే మొదలవుతుంది. ఒక సత్యం ఈ 3.5 మూరల భౌతిక శరీరానిది. బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంటుంది. ఇది భౌతిక సత్యం. ఆ కాలపు భాషలో దీనిని రూపసత్యం అనేవారు. ఇక్కడ రూపమంటే ఆకారమని కాదు, ఆకృతి అని కాదు. ఈ శరీర పరమాణువుల పుంజాన్ని ఆ కాలంలో రూపమనేవారు. భౌతిక పదార్థానికి, మ్యాటర్కు తనదైన ఒక సత్యముంటుంది. మొదట అది స్థూలంగానే ప్రకటితమవుతుంది. స్థూలంగా ఉన్న ఈ ప్రకట సత్యాన్ని ముక్కలు ముక్కలు చేసి దీని అంతిమ సత్యాన్ని మనం మన ఈ 3.5 మూరల శరీరంలో తెలుసుకుంటాం. దానితో ఈ భౌతిక శరీరం గురించి మనలో ఉన్న భ్రాంతులన్నీ దూరమైపోతాయి. 2వ భ్రాంతి చిత్తానిది. ఇది మొదట స్థూలంగానే ప్రకటితమవుతుంది. దీని ప్రకట సత్యాన్ని ముక్కలు ముక్కలు చేసి దీని అంత్యమ సత్యం వరకు చేరుకుంటాం. దానితో చిత్తం గురించిన భ్రాంతులన్నీ దూరమైపోతాయి. ఏ భ్రాంతుల కారణనైతే వికారాలు పుట్టించుకొని మనల్ని మనం వ్యాకులపరుచుకుంటున్నామో, ఏ భ్రాంతుల కారణంగానైతే వికారాలు పుట్టడాన్ని ఆపివేయగల ముక్తిమార్గాన్ని చేజిక్కించులేకపోతున్నామో, అవన్నీ తొలగిపోతాయి. ఇలా చిత్తం గురించిన భ్రాంతంతా తొలగిపోతుంది, శరీరం గురించిన భ్రాంతంతా తొలగిపోతుంది. అలాగే చిత్తవృత్తుల సత్యం కూడా తెలిసివస్తుంది. చిత్తవృత్తి అంటే చిత్తం యొక్క ప్రవృత్తి, స్వభావం, ధర్మం. దీనిని ఆ కాలంలో చైతసికం అనేవారు. చిత్తం దేనిని ధారణ చేసి ఉందో, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందో దానిని చేతసికం అనేవారు. వీటి ప్రకట సత్యాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి వీటి అంతిమ సత్యం వరకు చేరుకుంటాం. ఇవి పుట్టించే భ్రాంతిని కూడా దూరం చేసుకుంటాం. దీనికోసమే మనం విపశ్యన చేస్తున్నాం. ప్రారంభం ఎంతో స్థూలంగా, సంఘటితంగా, ఘనత్వంగా ఉంటుంది. దానిని ద్రష్టాభావంతో, తటస్థభావంతో, సాక్షీభావంతో, కొత్త వికారాలను పుట్టించుకోకుండా చూడడం మొదలు పెడతాం. ఈ విధంగా కొత్త వికారాలను పుట్టించుకోకుండా సమతతో చూడడం మొదలుపెట్టగానే ఈ ఘనత్వం కరిగిపోవడం మొదలవుతుంది. ఘనీభవించి ఉన్న సంజ్ఞ ముక్కలైపోవడం మొదలవుతుంది. రాను రాను ఇది మరింత చిన్న ముక్కలుగా విడిపోతూ విడిపోతూ సూక్ష్మ సూక్ష్మ తరంగాలుగా మారిపోతుంది. ఈ విధంగా సాధకుడు భౌతిక శరీరం యొక్క అంతిమ సత్యాన్ని చేరుకుంటాడు. మొత్తం శరీరమంతా చిన్న చిన్న పరమాణువులే పరమాణువులు అనుభూతికి వస్తాయి. ఓహో, ఇంత గడ్డకట్టినట్లుగా స్థూలంగా అనిపించే ఈ శరీరం యొక్క అసలు వాస్తవం ఇదన్నమాట. అంతా పరమాణువులే పరమాణువులు, తరంగాలే తరంగాలు. ఈ ఘనీభవించినట్లున్నది సత్యమే, అది ప్రకట సత్యం. ఈ సూక్ష్మ సూక్ష్మ తరంగాలుగా ఉన్నది సత్యమే, ఇది పరమార్థ సత్యం. ఇదంతా అనుభవానికి రావడం మొదలవుతుంది. ఇలాంటి అనుభవం ఇప్పటికీ మీకు కొంత అయ్యే ఉంటుంది. మీలో కొందరు ఒక శిబిరం, ఇంకా ఎక్కువ శిబిరాలే చేసి ఉండవచ్చు, ఈ తరంగాల అనుభూతి మీకు ఎంతో కొంత అనుభవమయ్యే ఉంటుంది. ఈ స్థూల సంవేదనలు, కరిగిపోతున్న అనుభవం, అవి చిన్న చిన్న ముక్కలుగా మారిపోతున్న అనుభవం మీకు అవుతూనే ఉంటుంది. మీరింకా అంతిమ సత్యాన్ని చేరుకోవడం జరగలేదు, నిజమే, కాని ఆ దిశలో పని జరుగుతుంది. ఇలా పనిచేస్తూ చేస్తూ పోతే మొత్తం శరీరమంతా కేవలం సూక్ష్మ సూక్ష్మ తరంగాలే తప్ప మరేమీ ఉండని స్థితి రానే వస్తుంది. ఎక్కడా ఘనత్వం అన్న మాటే ఉండదు, ఎక్కడా స్థూల సంవేదన ఉండనే ఉండదు. ఆ స్థితిని చేరుకుంటాం, తప్పక చేరుకుంటాం. ఇదే విధంగా చిత్తాన్ని కూడా వికటనం, విభాజనం, విశ్లేషణ చేస్తూ చేస్తూ దాని అంతిమ సత్యమైన తరంగస్థితిని చేరుకుంటాం. ఈ చిత్తముత్పన్నమైన, ఆ చిత్తముత్పన్నమైన, చిత్తములోని ఈ భాగముత్పన్నమైన, ఆ భాగముత్పన్నమైన, చివరికదంతా తరంగాలే తరంగాలు, తరంగాలు తప్ప మరేమీ లేదు. ఇదీ అనుభూతికి వస్తుంది. అలాగే చిత్తవృత్తులు కూడా. ఏ చిత్తవృత్తైనా మొదట ఎంతో స్థూలంగానే ప్రకటితమవుతుంది. కోపం కలిగితే ఎంతో తీవ్రంగా ఘనీభవించి కలుగుతుంది. భయం కలిగితే ఎంతో తీవ్రంగా ఘనీభవించి కలుగుతుంది. వాంఛ కలిగితే ఎంతో తీవ్రంగా ఘనీభవించి కలుగుతుంది. దాన్నే చూస్తూ చూస్తూ పోతే క్రమంగా ముక్కలు ముక్కలవుతూ దాని అంతిమ సత్యం అనుభవమవుతుంది. అన్ని చిత్తవృత్తుల అంతిమ సత్యము తరంగాలే తప్ప మరేమీ లేదని అనుభవమవుతుంది. ఈ మూడింటి అంతిమ సత్యం ఎంతెంత అనుభవానికి వస్తూ ఉంటుందో, ఆ దిశలో మనం ఎంతెంత ముందుకు సాగుతూ ఉంటామో, అంతంత మనస్సులోని వికారాల సంగ్రహం తొలగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం దానికి కొత్త వికారమేదీ జోడించడం లేదు, కొత్త మలినాన్ని అంటించుకోవడం లేదు. కొత్త వికారాన్ని జోడించకుండా ఉండడం కోసమే, కొత్త మలినాన్ని అంటించకుండా ఉండడం కోసమే మనం ఈ సాధన చేస్తున్నాం. అయితే కొత్తగా పని మొదలుపెట్టినప్పుడు ఈ పని అంత బాగా జరగదు. గంటసేపు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు చాలా సమయం ప్రతిక్రియ చేయడంలోనే గడిచిపోతుంది, కొత్త మాలిన్యాన్ని జోడించుకోవడంతోనే గడిచిపోతుంది. కానీ ఆ గంట సమయంలో కొద్ది నిమిషాలైనా కొత్త మాలిన్యాన్ని జోడించనివే ఉంటాయి. సంవేదనను గమనించాం, ఎలాంటి ప్రతిక్రియ చేయలేదు. రాగం పుట్టించుకోలేదు, ద్వేషం పుట్టించుకోలేదు, పూర్తిగా సమతలోనే ఉండిపోయాం. అది కూడా బాగా లోతుల వరకు. ఎక్కడ వాటి ఉత్పత్తి అవుతున్నదో అక్కడ సమతలోనే ఉన్నాము. ఇలాంటివి కొన్ని క్షణాలుంటాయి. దానితో నిర్మలత్వం రావడం మొదలవుతుంది, మనస్సు నిర్మలమవ్వడం మొదలైపోతుంది. ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ కొత్త వికారాలు పూర్తిగా ఆగిపోయిన స్థితిని చేరుకుంటాం. పాత వికారాలన్నీ తొలగిపోతూ తొలగిపోతూ, నశించిపోతూ నశించిపోతూ, మొత్తం ఉన్నవన్నీ నశించిపోతాయి. మొదట మనల్ని అధోగతికి తీసుకువెళ్లే వికారాలు తొలగిపోతాయి. ముందు వాటి వంతు వస్తుంది. ప్రకృతికి దానిదైన నియమముంది, అది ఈ పని చేస్తుంది. ఎవరి దయవల్లనో అనుకంప వల్లనో ఇది జరగదు, అంతా ప్రకృతి నియమాన్ని బట్టే జరుగుతుంది. ఉదాహరణకు, మనం ఒక గదిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు మొదట చీపురుతో ఉడుస్తాం, పెద్ద పెద్ద చెత్త తొలగిపోతుంది. మళ్లీ చీపురుతో ఉడుస్తాం, ముందటికన్నా సన్నని చెత్త తొలగిపోతుంది. ఈసారి బ్రష్తో శుభ్రం చేస్తాం, ఇంకా చిన్న చిన్న చెత్త తొలగిపోతుంది. సబ్బునీళ్లతో తడుగుడ్డ పెట్టి తుడుస్తాం, మరింత సన్నగా ఉన్న చెత్త తొలగిపోతుంది. ఇలా మురికంతా తొలగిపోయి శుభ్రమవుతుంది. ఇది ప్రకృతి నియమం. అదేవిధంగా విపశ్యన మొదలుపెట్టగానే పెద్ద పెద్ద వికారాలు మనను ఒక్కసారిగా అధోగతికి తీసుకువెళ్లేవి ముందుగా తొలగిపోవడం మొదలవుతుంది. ఇలా అధోగతికి తీసుకెళ్లే వికారాలన్నీ క్షీణిస్తూ క్షీణిస్తూ పూర్తిగా నశించిపోయినప్పుడు ఈ శరీరానికి ఈ చిత్తానికి, ఈ చిత్తవృత్తులకు ఆవల ఉన్న స్థితి దానంతటదే అనుభూతికొస్తుంది. ఆ స్థితిని చేరుకోవడానికి ముందు మనం మన శరీరానికి సంబంధించిన అన్ని అనుభూతులను తెలుసుకొని ఉంటాం. శరీర స్కందమంతా ఉత్పన్నమవుతుంది, నశించిపోతుంది, ఉత్పన్నమవుతుంది, నశించిపోతుంది. తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. చిత్తానికి సంబంధించిన అన్ని అనుభూతులను తెలుసుకొని ఉంటాం. అవి ఉత్పన్నమవుతాయి, నశించిపోతాయి, ఉత్పన్నమవుతాయి, నశించిపోతాయి. తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. అదేవిధంగా చిత్తవృత్తులకు సంబంధించిన అన్ని సంవేదల అనుభూతులను తెలుసుకొని ఉంటాం. ఉత్పన్నమవుతాయి, నశించిపోతున్నాయి, ఉత్పన్నమవుతున్నాయి, నశించిపోతున్నాయి. తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. దానితో ఈ మొత్తం క్షేత్రమంతా కూడా తరంగాలేనని తెలిసిపోతుంది. ఈ శరీర చిత్తాల క్షేత్రమంతా, ఈ ఆరు ఇంద్రియాల క్షేత్రమంతా, ఈ ఆరు ఇంద్రియ విషయాల క్షేత్రమంతా తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. కళ్ళమీద ధ్యానంచేసి చూస్తే తరంగాలే తరంగాలు, ముక్కు మీద ధ్యానంచేసి చూస్తే తరంగాలే తరంగాలు, చెవుల మీద ధ్యానంచేసి చూస్తే తరంగాలే తరంగాలు, నాలుక మీద ధ్యానంచేసి చూస్తే తరంగాలే తరంగాలు, చర్మము మీద ధ్యానంచేసి చూస్తే తరంగాలే తరంగాలు, మనస్సు మీద ధ్యానంచేసి చూస్తే తరంగాలే తరంగాలు. అదేవిధంగా ఈ ఆరు ఇంద్రియ ద్వారాల మీద ధ్యాస పెట్టి చూసినప్పుడు ఇవి తరంగాలే తరంగాలని తెలుసుకుంటాం. ఈ ఇంద్రియాలను తాకుతున్న వాటి వాటి విషయాలను చూసినప్పుడు అవి తరంగాలే తరంగాలని తెలుసుకుంటాం. చెవులకు శబ్దం తాకినప్పుడు చూస్తే తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. కళ్లకు ఆకారంగాని ఆకృతిగాని తాకినప్పుడు చూస్తే తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. ముక్కుకు వాసన తగిలినప్పుడు చూస్తే తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. చర్మానికి స్పర్శ తగిలినప్పుడు చూస్తే తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. మనస్సు మీదికి ఆలోచన వచ్చినప్పుడు చూస్తే తరంగాలే తరంగాలు, తరంగాలే తరంగాలు. దానితో ఈ ఆరు ఇంద్రియాలు వాటి వాటి విషయాలు చూస్తే అంతా తరంగాలే తరంగాలు, అంతా తరంగాలే తరంగాలు. ఈ విషయం అనుభవంతో తెలుసుకుంటాం, ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకుంటాం. ఇది ఏదో పుస్తకాల్లో రాసి ఉందని నమ్మిన విషయం కాదు, ఎవరో గురువుగారు చెప్పారని నమ్మిన విషయం కాదు. మన స్వంత అనుభవంతో తెలుసుకుంటున్నాం. ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉన్నప్పుడు దీని ఆవల ఉన్న స్థితి అనుభవమవుతుంది. అప్పుడు చూస్తాం, ఇక్కడ తరంగమన్న మాటే లేదు, ఇది తరంగాతీత స్థితి. ఇంద్రియాలు పనిచేయడమే లేదు, ఇది ఇంద్రియాలకు అతీతమైన స్థితి, లోకాతీత స్థితి, భవాతీత స్థితి, శరీర చిత్తాల ఆవలి స్థితి. ఇక్కడ ఏది ఉత్పన్నమే కావడం లేదు, ఉత్పన్నమూ లేదు కాబట్టి వ్యయమూ లేదు, ఉత్పన్నమూ లేదు వ్యయమూ లేదు, అసలు ఏమీ జరగడమే లేదు. దానితో విషయం అర్థమైపోతుంది. ఈ స్థితి నిత్యమైంది, శాశ్వతమైంది, ధ్రువమైంది. ఎందువల్లనంటే ఇందులో ఏ విధమైన మార్పు జరగడమూ లేదు. ఈ స్థితికి చేరుకోకముందున్నది తరంగాల క్షేత్రం, ఈ భౌతిక శరీరక్షేత్రం, చిత్తక్షేత్రం, ఆరు ఇంద్రియాల విషయక్షేత్రం అంతా తరంగాల క్షేత్రమే. ఉత్పన్నమవడం, నశించిపోవడం, ఉత్పన్నమవడం, వ్యయమవడం, ఇది దాని స్వభావం. ఇది అనిత్య క్షేత్రం. ప్రతిక్షణం మార్పు చెందుతూ, పరివర్తనం చెందుతూ ఉండడమే దాని స్వభావం. దాని ఈ స్వభావం శాశ్వతమైనది, ధ్రువమైనది. ఇది దాని ధ్రువధర్మం, శాశ్వత ధర్మం. పుట్టడం నశించిపోవడం, పుట్టడం నశించిపోవడం, ప్రతిక్షణం జరుగుతూ ఉండే భౌతిక శరీరం యొక్క ఈ స్వభావం మారడం జరగదు. పుట్టడం నశించిపోవడం, పుట్టడం నశించిపోవడం, ప్రతిక్షణం జరుగుతూ ఉండే చిత్తము యొక్క ఈ స్వభావం మారడం జరగదు. అలాగే చిత్తవృత్తుల ఈ స్వభావం మారడం జరగదు. వాటిలో ఉత్పన్నమవడం నశించడం ఉత్పన్నమవడం నశించడం జరుగుతూనే ఉంటుంది. ఈ మూడింటిలోనూ అనుక్షణం మార్పు జరుగుతూనే ఉంటుంది. ఇది వాటి ధ్రువధర్మం, శాశ్వత ధర్మం. అందుకే దీనిని పరమార్థ సత్యం అన్నారు. సాధన చేస్తూ చేస్తూ ఈ మూడింటి యొక్క సూక్ష్మ తరంగాల స్థితిని చేరుకుంటాం. దానితో ఈ క్షేత్రమంతా కూడా ఉత్పాదవ్యయ క్షేత్రమేనని బాగా తెలిసిపోతుంది. ఇలా తెలుసుకుంటూ పోతే దీని ఆవల ఉన్న స్థితి అనుభూతికొస్తుంది. అక్కడ ఉత్పాదవ్యయమన్నదే ఉండదు. అది దాని స్వభావం, దాని ధ్రువధర్మం, శాశ్వత ధర్మం. ఉత్పాదమూ లేదు, వ్యయమూ లేదు, ఉత్పన్నమూ లేదు, నశించడమూ లేదు. అందులో తరంగం పుట్టడమన్నదే ఉండదు, కాబట్టి నశించడమన్నది కూడా ఉండదు. ఉదయవ్యయమన్నదే ఉండదు. ఆ స్థితి ఎలాంటిదంటే దానిని మాటల్లో వర్ణించలేం. ఆ స్థితిలో ఇంద్రియాలు పనే చెయ్యవు. అది ఇంద్రియానుభూతులకు ఆవలగల ఇంద్రియాతీత స్థితి. చెవులు, ముక్కు, నాలుక, కళ్ళు, కాయం, మనస్సు ఇవేవీ పనిచేయవు. మృతమై ఉంటాయి. మొత్తం శవంలాగా అయిపోతాయి. ఆ స్థితి నుండి ఎంతో కొంతసేపటి తర్వాత తిరిగి ఉదయవ్యయ క్షేత్రంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎలా వివరించాలో తెలియనే తెలియదు. ఏ స్థితి ఇంద్రియాలకు అతీతమైనదో, ఇంద్రియాల అనుభూతికి ఆవలిదో, అలాంటి స్థితి అనుభవాన్ని ఇంద్రియాల ద్వారా చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? చెప్పేవాడు ఇంద్రియాల ద్వారానే చెప్పాల్సి ఉంటుంది కదా. వినేవాళ్లు కూడా ఇంద్రియాల ద్వారానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా. మరి ఇదెలా వీలవుతుంది చెప్పండి? దాని విషయం పక్కన పెడదాం. ఎన్నో ఇంద్రియ క్షేత్రంలోని అనుభూతులే ఎలాంటి ఉంటాయంటే వాటిని మనం మాటల్లో వివరించలేం. సాధనలో ఎన్నో సూక్ష్మస్థితులు అనుభవానికి వస్తుంటాయి. వాటినెలా వివరించగలం? సూక్ష్మస్థితులు సరే, ఎన్నో స్థూలమైన అనుభవాలను కూడా అర్థమయ్యేలా చెప్పడం వీలు కాదు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి చలితో కాళ్లకు పగుళ్ళొచ్చాయి. విపరీతమైన బాధ కలుగుతుంది. చాలా బాధగా ఉందని చెప్పగలడే కాని ఆ బాధ ఫలానా విధంగా ఉందని చెప్పలేడు కదా. సంతానమే కలుగని స్త్రీకి పురిటినొప్పి గురించి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? ఏ అనుభవాన్నైతే అనుభవించి మాత్రమే తెలుసుకోగలమో దాన్ని మాటల్లో పెట్టలేం. పుట్టినప్పటి నుండి ఎన్నడూ తీయని పదార్థాన్ని రుచిచూడని వానికి తీపిని గురించి ఎలా వివరించగలం? బెల్లం తీపి ఇలా ఉంటుంది, చక్కెర తీపి ఇలా ఉంటుంది, తేనె తీపి ఇలా ఉంటుంది అని వేయి చెప్పినా వానికి అర్థం కాదు. స్వయంగా రుచి చూస్తేనే వాడు వాటి తీయదనాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఇంద్రియాలకు అనుభవమయ్యే ఇటువంటి సాధారణ అనుభూతులనే మాటల్లో వివరించడం సాధ్యం కానప్పుడు ఇంద్రియాలకు అతీతమైన స్థితి యొక్క అనుభూతిని మాటల్లో వివరించడం ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఇక్కడ తరంగాలున్నాయి, అక్కడ లేవు. ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా లేదు. లేదు, లేవు అని మాత్రమే చెప్పగలుగుతాడు. ఆ స్థితి మాటల్లో వివరించడానికి వీలుకానిది, మాటల్లో అర్థం చేసుకోవడానికి వీలుకానిది. మూగవాడు బెల్లం రుచి చూడగలడే కాని చెప్పలేడు. ఎవరైనా ఇలా ఉంది, అలా ఉంది అని చెబుతున్నాడంటే అతనికి అనుభవం కాలేదని తెలుసుకోవాలి. అనుభవమైన వాడి నోరు మూగబోతుంది, చెప్పనేలేడు. భారతదేశంలో పుట్టుకొచ్చిన మత సాంప్రదాయ మాన్యతలన్నీ కూడా ఇలాంటి వ్యక్తుల పిచ్చి నుండే పుట్టుకొచ్చాయి. వారికి అంతిమ స్థితి అనుభవానికి రాలేదు. శరీర చిత్తాల ఆవలి స్థితి యొక్క అనుభూతి కలగలేదు. ఇంకా యువతలి క్షేత్రంలోనే తిరగాడుతున్నారు. కాని అంతిమస్థితిని ఊహించుకుంటున్నారు, కల్పన చేసుకుంటున్నారు. దాన్నే అంతిమస్థితిగా భావించారు. లేదా యువతలి క్షేత్రంలోని ఏదో ఒక మంచి అనుభూతిని పట్టుకొని దాన్నే అంతిమ సత్యమని భావించారు. తమకు అంతిమ సత్యం అనుభూతికొచ్చిందని అనుకుంటున్నారు. తాము ఇంద్రియాలకు ఆవలగల ఇంద్రియాతీతమైన స్థితిని, నిర్వాణాన్ని, ముక్తిని, మోక్షాన్ని పొందామనే భ్రమలో పడిపోయారు. తమ అనుభవానికొచ్చిన భౌతిక సత్యాన్నే అంతిమ సత్యంగా భావించి అంతిమ సత్యం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ప్రజలకు వివరించడం మొదలుపెట్టారు. దాని ఆధారంగా ఒక సాంప్రదాయ మాన్యతను నిలబెట్టారు. దాన్ని అనుసరించిన కొందరు అలాంటి భౌతిక ఇంద్రియ అనుభూతులనే చేరుకొని ఆ మాన్యతను మరింత పుష్టిచేశారు. ఇలా భౌతిక ఇంద్రియక్షేత్రంలోని అనుభూతులనే పట్టుకొని ఎవరికి వారు, మాది ఇలాంటి సాంప్రదాయ మాన్యత, మాది అలాంటి సాంప్రదాయ మాన్యత అంటూ పలు రకాల మాన్యతలను స్థాపించారు. శరీర చిత్తాల క్షేత్రంలో ఎన్నో రకాల అనుభూతులున్నాయి. స్థూలము నుండి మొదలు సూక్ష్మం వరకు సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితులు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యక్తి ఏ స్థితిని చేరుకొని దానిని అంతిమ సత్యమని భావించాడో దాన్నే ఆధారం చేసుకొని ఒక మాన్యతను స్థాపించాడు, ఒక దర్శనశాస్త్రాన్ని నిలబెట్టాడు. ప్రజలు దాని పట్ల తాదాత్మ్యం చెంది దానికి అతుక్కుపోయారు, చిక్కుల్లో పడుతూపోయారు, తప్పుదారిన పడుతూపోయారు. అంతిమ సత్యాన్ని చేరుకున్నవారెవరు కూడా సాంప్రదాయ మాన్యతలను, దర్శనశాస్త్రాలను స్థాపించరు, ప్రజలను చిక్కుల్లో పడేయరు. ఈ సాంప్రదాయ మాన్యతలన్నీ, ఈ దర్శనశాస్త్రాలన్నీ కూడా అసంపూర్ణ జ్ఞానం నుండే పుట్టుకొస్తాయని, కాబట్టి అవి బంధంలో బంధించేవేనని వారికి తెలుసు. కాబట్టి బుద్ధుడైన వ్యక్తి ప్రజలను ఇటువంటి బంధాలలో ఎన్నటికీ బంధించడు. పైగా ప్రజలకు ఎంతో కరుణతో వివరించి చెబుతాడు. నాయనలారా, విపశ్యన ద్వారా ప్రజ్ఞను మేల్కొల్పుకొని వికారాలను కూకటి వేర్లతో సహా నిర్మూలించుకొని అంతిమ సత్యాన్ని, ముక్తిని, ఇంద్రియాతీతమైన పరమసత్యాన్ని అనుభూతికి తెచ్చుకొని ఈ మార్గం సాంప్రదాయవాదులకు సరిపడదు. ఎవరు సాంప్రదాయ బంధంలో ఎంత చిక్కుకుపోయి ఉంటే వారు అంతగా ఈ మార్గం నుండి దూరమైపోతారు. ఇది ఇలాంటివారు నడిచే క్షేత్రమే కాదు. ఒకవేళ నడిచినా కొద్ది దూరంలోనే ఆగిపోతారు, అడుగు ముందుకు వేయనేలేరు. ఆ ఏముంది, అంతా మా ఆచారం ప్రకారంగానే ఉంది కదా, మా శాస్త్రాల్లో చెప్పినట్లుగానే ఉంది, మేము చేస్తున్నది ఇదే కదా అని అనుకుంటారు. ఇలాంటి వారికి సత్యాన్ని స్వంత అనుభూతితో తెలుసుకోవడం ఆసక్తి ఉండదు. వారి ఆసక్తంతా తాము నమ్మిన మాన్యతను నిజమని నిరూపించుకోవడంలోనే ఉంటుంది. వీరికి మధ్యలో ఏదైనా మంచి అనుభూతి కలిగిందంటే చాలు, దానికే అతుక్కుపోతారు, అక్కడే ఆగిపోతారు. కాబట్టి ఇలాంటి వారు ఈ మార్గాన్ని చివరిదాకా అనుసరించలేరు. ఎవరు సాంప్రదాయపు జంజాటంలో ఎంత గట్టిగా చిక్కుకుపోయి ఉంటే ముక్తి మార్గంలో అంత త్వరగా అడ్డుగోడా కట్టేసుకుంటారు, దాన్ని దాటి ముందుకు సాగనేలేరు. ఈ మార్గంలో ముందుకు సాగాలంటే సాంప్రదాయ బంధాలన్నింటినీ, దార్శనిక మాన్యతలన్నింటినీ విడగొట్టవలసిందే, వాటి నుండి బయటపడవలసిందే. లేకపోతే అంతిమ లక్ష్యాన్ని చేరుకోనేలేరు. ఎందుకంటే ఇది మా ఆచారము, మా శాస్త్రాల్లో ఉన్న సిద్ధాంతము, అనాదిగా వస్తున్న విశ్వాసము అంటూ దాన్నే పట్టుకొని వేళ్లాడుతూ దానిని నిజమని నిరూపించుకోవడం మీదనే వారి దృష్టి ఉంటుంది. ఏ కొద్దో గొప్ప అనుభూతి కలిగిందంటే చాలు, తమ నమ్మకానికి సరిపోయిన అనుభూతి ఏదైనా కలిగిందంటే చాలు, ఆహా ఇంకేం, అంతా సరిగ్గానే ఉంది, ఇదే అంతిమస్థితి అని భావించి అక్కడే ఆగిపోతారు. ఇలాంటివారు నిజమైన అంతిమస్థితిని చేరుకోనే చేరుకోలేరు. ఎవరు సాంప్రదాయ విషయాలన్నింటినీ, దార్శనిక మాన్యతలన్నింటినీ పక్కనపెట్టి ఏ ఏ సత్యాలు తన అనుభూతికి వస్తాయో వాటినే స్వీకరిస్తూ అడుగు ముందుకు వేస్తుంటాడో, మా మాన్యత ఎలా ఉన్నా సరే, మా శాస్త్రాలు ఏమి చెప్పినా సరే, నేను మాత్రం నా స్వంత అనుభూతినే ఆధారం చేసుకొని ముందుకు సాగుతానని తెలివితో అడుగడుగు స్వంత అనుభవానికే ప్రాధాన్యతమిస్తారో వారు అంతిమ సత్యాన్ని తప్పక చేరుకుంటారు. ఈ మార్గంలో నడిచేవారికి ఇది ఎంతో అవశ్యకమైన విషయం. అలాగని మనం ఏ సాంప్రదాయాన్ని నిందించరాదు, ఏ దార్శనిక మాన్యతను తప్పుపట్టరాదు. కాని ఏ సాంప్రదాయానికి ఏ మాన్యతకు కూడా అతుక్కుపోవడం ఉండరాదు. మనం మన ప్రత్యక్ష అనుభూతుల ఆధారంగానే నడవలసి ఉంటుంది. ఆ అనుభూతులు కూడా ఇంకా అసంపూర్ణమైన అనుభూతులేనన్న అవగాహనతో మనం ముందుకు నడవాలి. పని మొదలుపెట్టినప్పుడు స్థూల స్థూల అనుభూతులు ఉంటాయి, ముందుకు సాగినప్పుడు వాటికంటే చిన్న చిన్న స్థూల అనుభూతులు ఉంటాయి, ఇంకా ముందుకు సాగినప్పుడు సూక్ష్మ సూక్ష్మ అనుభూతులుంటాయి. మరింత ముందుకు సాగినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభూతులుంటాయి. ఇలా అడుగడుగు ముందుకు సాగుతూ మనం మన భౌతిక శరీరం యొక్క సూక్ష్మతమ సత్యాన్ని చేరుకుంటాం, చిత్తం యొక్క సూక్ష్మతమ సత్యాన్ని చేరుకుంటాం, చిత్తవృత్తుల యొక్క సూక్ష్మతమ సత్యాన్ని చేరుకుంటాం. ఈ మూడింటి సూక్ష్మతమైన తరంగస్థితిని అనుభూతి పొందుతూ పొందుతూ వీటికి ఆవలగల తరంగాతీతమైన ఇంద్రియాతీతమైన అంతిమ స్థితిని చేరుకుంటాం. అక్కడ తరంగమే లేదు, ఉదయవేయమన్నదే లేదు. అది కూడా మన స్వంత అనుభూతికి రావాలి, అప్పుడే స్వీకరిస్తాం. ఇది ఎవరో చెప్పారని స్వీకరించడం లేదు, మన స్వంత అనుభూతికి వచ్చిన తరువాతనే స్వీకరిస్తాం. నిర్వాణం ఉంది, ఇది సత్యం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాని అనుభూతికి వచ్చినప్పుడే అది సత్యమవుతుంది. ఎవరికైతే దాని అనుభవం కాలేదో అది వారికి సత్యం కాదు. కాబట్టి ముక్తుడైన వ్యక్తి అంటాడు, నాయనా, నీ స్వంత అనుభూతికి వచ్చినప్పుడే నిర్వాణం నీకు సత్యమవుతుంది. తిట్టదమ్మే నిబ్బాణ, అప్పుడది సాందృష్టిక ధర్మమైపోతుంది, నీ స్వంత అనుభూతికొచ్చిన ధర్మమైపోతుంది. నీ స్వంత అనుభూతికి వచ్చింది కాబట్టి దాన్ని స్వీకరించు. నేను చెప్పానని స్వీకరించకు, లేదా మధ్యలోని ఏ ధర్మసత్రంలో కూర్చుండిపోతావో తెలియదు. స్వీకరించడం వల్ల అయ్యేదేమీ ఉండదు, అనుభవం చేసుకుంటేనే అంతా అవుతుంది. అందుకనే మనం మన శరీరం గురించిన అనుభవంతో పని ప్రారంభించాం, విపశ్యన చేయడం మొదలుపెట్టాం. అంటే మన శరీరం గురించి అనుభవం చేసుకోవడం మొదలుపెట్టాం. స్థూలంగా ఘనీభవించినట్లు అనుభవానికొస్తున్న ఈ శరీరం తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు ఎంత స్థూలంగా ఉన్నదైనా, ఎంత ఘనీభవించినట్లు ఉన్నదైనా, ఎంత స్థూల సంవేదనలుగా ప్రకటితమైనా, అవన్నీ నిత్యమైనవి కావు కదా, శాశ్వతమైనవి కావు కదా, ధ్రువమైనవి కావు కదా, ముందో వెనుకో సమాప్తమైపోయేవే కదా, మారిపోతూ ఉండేవే కదా. పని ఇక్కడి నుండే మొదలైంది. సాధన చేస్తూ పోతుంటే రాను రాను ఇవన్నీ వికటనమవుతూ విభాజనమవుతూ ముక్కలు ముక్కలుగా విడిపోతూ అంతకన్న చిన్నవవుతూ అవుతూ సూక్ష్మవవుతూ పోతుంటాయి. శరీరమంతా కరిగిపోయి సూక్ష్మాతి సూక్ష్మ తరంగాలుగా మారిపోయిన స్థితిని చేరుకుంటాం. ఇలాంటి అత్యంత సూక్ష్మ అనుభూతిలో కూడా ఉదయవ్యయం ఉత్పన్నమవడం నశించిపోవడం జరుగుతున్నదని తెలుసుకుంటాం. ప్రతి తరంగంలో పుట్టడం నశించిపోవడం, పుట్టడం నశించిపోవడం జరుగుతున్నదని తెలుసుకుంటాం. అంతా అనిత్యమే అనిత్యం, అనిత్యమే అనిత్యం. సాధకుడు ఈ విధంగా శరీరం గురించిన సత్యాన్ని ప్రారంభంలోని స్థూలము నుండి ఇప్పుడు అనుభూతికొస్తున్న సూక్ష్మ తరంగాల స్థితి అంతా కూడా అనిత్యమైనదే అని అనుభవంతో తెలుసుకుంటాడు. మా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇది సత్యమని, మా గురువుగారు చెప్పారు కాబట్టి ఇది అనిత్యమని కాదు, మా స్వంత అనుభవం మీదికి వస్తున్నది కాబట్టి ఇది అనిత్యమని తెలుసుకుంటాడు. ఏది అనిత్యమైనదో దాని పట్ల రాగం పుట్టించుకోవడం ఎందుకు? ఏది అనిత్యమైనదో దానిపట్ల ద్వేషం పుట్టించుకోవడమెందుకు? అరే, ఇది నశించిపోతూ ఉంది, ఉత్పన్నమవుతున్నది నశించిపోతూ ఉంది, ఉత్పన్నమవుతున్నది నశించిపోతున్నది. దీనిని ఏమని మంచిదనుకోవాలి, ఏమని చెడ్డదనుకోవాలి? ఈ అవగాహన బలపడుతున్న కొద్దీ దానిపట్ల ఉన్న నేను నాది అన్న భావం, దానిపట్ల ఉన్న ఆసక్తి, దానంతటదే సహజంగానే తెగిపోవడం ప్రారంభమవుతుంది. దానితో ఈ శరీరం పట్ల రాగం పుట్టించుకునే స్వభావం, ద్వేషం పుట్టించుకునే స్వభావం బలహీనపడిపోతుంది. సాధకుడు ఇదంతా స్వయంగా అనుభవంతో తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు. ఇదే విధంగా తన చిత్తం గురించి తెలుసుకుంటాడు. చిత్తములోని నాలుగు పెద్ద భాగాల గురించి తెలుసుకుంటాడు. మరింత లోతుగా వెళ్ళినప్పుడు అవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతున్న విషయం కూడా తెలుస్తుంది. కాని ప్రారంభంలో మాత్రం ఈ నాలుగు భాగాలు: విజ్ఞానం, సంజ్ఞ, వేదన, సంస్కారం, వీటి గురించి తెలుసుకుంటాడు. మొదటిది విజ్ఞానం, మనసు యొక్క తెలుసుకునే భాగం. దీని పని కేవలం తెలుసుకోవడం మాత్రమే. రెండవది సంజ్ఞ, గుర్తించే భాగం. పూర్వ అనుభవంతో అనుభూతి స్థాయిలో గుర్తించి వెలగట్టడం దీని పని. మూడవది వేదన, సంవేదనశీలమయ్యే భాగం. నాలుగవది సంస్కారం, మనస్సు యొక్క ప్రతిక్రియ చేసే భాగం. ఇవన్నీ కూడా అనుభూతి స్థాయిలో చక్కగా అర్థమవుతూ పోతాయి. ఈ తెలుసుకునే భాగం తెలుసుకుంటుంది, గుర్తించి వెలగట్టే భాగం గుర్తించి వెలకడుతుంది, సంవేదనశీలమయ్యే భాగం సంవేదనశీలమవుతుంది, ప్రతిక్రియ చేసే భాగం ప్రతిక్రియ చేస్తుంది. అనుభూతి స్థాయిలో ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. దానితో మరొక విషయం కూడా అర్థమవుతుంది. ఈ తెలుసుకునే భాగం ఏదైతే ఉందో అది చాలా బలహీనమైనది. కాని ప్రతిక్రియ చేసే భాగం ఏదైతే ఉందో ఇది చాలా బలమైనది. ఎప్పుడు చూస్తే అప్పుడు ప్రతిక్రియ చేస్తుంది, ఎప్పుడు చూస్తే అప్పుడు ప్రతిక్రియ చేస్తుంది. ఈ ప్రతిక్రియ చేయడం కూడా రాగంతో చేస్తుంది లేక ద్వేషంతో చేస్తుంది. సంవేదన సుఖదంగా అనిపిస్తే రాగంతో ప్రతిక్రియ చేస్తుంది, సంవేదన దుఃఖదంగా అనిపిస్తే ద్వేషంతో ప్రతిక్రియ చేస్తుంది. ఈ విధంగా ఇది ప్రబలమవుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతిక్రియ చేసే ఈ భాగం ఎంతెంత ప్రబలమవుతుందో అన్నన్ని బంధనాలు పెనవేసుకుంటాయి, అన్నన్ని ముడులు పడుతూ పోతుంటాయి, అన్నన్ని వికారాలు పుడుతూ ఉంటాయి. దానితో వ్యాకుల పుడుతూ ఉందన్న విషయం తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిక్రియ చేసే భాగం ఎంతెంతగా బలహీనపడుతుందో, తెలుసుకునే భాగమైన విజ్ఞానం అంతంతగా బలపడుతూ ఉన్నదన్న విషయం కూడా తెలుస్తుంది. ఈ విజ్ఞానం ఎంతెంత ప్రబలమవుతూ ఉంటే ప్రతిక్రియ చేసే భాగం అంతంత బలహీనమైపోతుంది. ఇలా మన అలవాటు తీరు మారిపోతుంది. ఇప్పుడు మనకున్న అలవాటేమిటంటే శరీరంలో ఎక్కడ సంవేదన కలిగినా దానికి ప్రతిక్రియ చేయడం, బంధాలను ముడివేసుకోవడం, వికారాలను తయారు చేసుకోవడం, వ్యాకులతను తయారు చేసుకోవడం. ఇదే మనకున్న పాతాలవాడు. ఇప్పుడు క్రమక్రమంగా తెలుస్తుంది, ఈ తెలుసుకునే భాగం చాలా బలహీనంగా ఉంది, ప్రతిక్రియ చేసే భాగం మాత్రం అత్యంత బలంగా ఉంది. ఎప్పుడూ ప్రతిక్రియ చేస్తూనే ఉంటుంది, అందువల్లనే బంధాల మీద బంధాలు, ముడుల మీద ముడులు పడుతూ పోతున్నాయి. అనుభూతిపరంగా ఈ విషయమంతా అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోవలసి ఉంది. మనలో ఒక భ్రాంతి ఉంటుంది. సాధనలో చాలాకాలం వరకు మనం ఈ భ్రాంతికి లోనే ఉంటాము. ఎంతో కాలం తర్వాత ఈ భ్రాంతి దూరమవుతుంది. అదేమిటంటే, మనస్సు యొక్క మూడు భాగాల ఉదయవ్యయం తెలుస్తుంది. కానీ మొదటిదైన తెలుసుకునే భాగం విజ్ఞానంలో మాత్రం ఉదయవ్యయం లేదనే భ్రాంతి కలుగుతుంది. ఈ గుర్తించే భాగమేదైతే ఉందో అది ఉత్పన్నమవుతుంది, నశించిపోతుంది. సంవేదనశీలమయ్యే భాగం కూడా ఉత్పన్నమవుతుంది, నశించిపోతుంది. ప్రతిక్రియ చేసే భాగం కూడా ప్రతిక్రియ చేస్తుంది, నశించిపోతుంది. అంతా సరిగ్గానే ఉంది. కానీ తెలుసుకునే భాగం తెలుసుకుంటూనే ఉంది కదా. చెవుల వద్ద ఏమవుతున్నదో తెలుసుకుంటూనే ఉంది. ముక్కు వద్ద ఏమవుతున్నదో తెలుసుకుంటూనే ఉంది. కళ్ళ వద్ద ఏమవుతున్నదో తెలుసుకుంటూనే ఉంది. నాలుక మీద ఏమవుతున్నదో తెలుసుకుంటూనే ఉంది. చర్మం మీద ఏదవుతున్నదో తెలుసుకుంటూనే ఉంది. మనస్సు మీద ఏమవుతుందో తెలుసుకుంటూనే ఉంది. ఇది మాత్రం స్థిరంగా ఉంది అనే భ్రాంతి నిలిచి ఉంటుంది. సాధనలో ముందుకు సాగిన కొద్దీ ఇలాంటి భ్రాంతులన్నీ తొలగిపోతాయి. ఈ విజ్ఞానం కూడా అనిత్యమైనదే. ఇందులో కూడా ఉదయం జరుగుతుందన్న అనుభూతిని పొందే స్థితిని చేరుకుంటాం. కళ్ళే గనుక లేకపోతే, దాని విషయమైన రూపమో ఆకృతో గనుక లేకపోతే, ఈ రెండింటి కలయిక లేకపోతే, ఈ చక్షువుల యొక్క విజ్ఞానం మేల్కొననే మేల్కొనదు. ఏ వ్యక్తికి చూపు ఉండదో ఆ వ్యక్తికి చక్షు విజ్ఞానమే ఉండదు. అదేవిధంగా చెవిటివానికి శ్రోత విజ్ఞానమే ఉండదు. ఈ విధంగా ఆరు ఇంద్రియాల విజ్ఞానము వేరువేరుగా ఉంటుందని చక్కగా తెలుస్తుంది. ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన విజ్ఞానం ఉంటుంది. అంతేగాని అన్ని ఇంద్రియాల విజ్ఞానం ఒకటై ఉండదు. చక్షు విజ్ఞానం చక్షువుల ద్వారా అనుభూతికొచ్చిన విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది. ఘ్రాణ విజ్ఞానం ముక్కు ద్వారా అనుభూతికొచ్చిన విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది. శ్రోత విజ్ఞానం చెవుల ద్వారా అనుభూతికొచ్చిన విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది. రుచి లేక రస విజ్ఞానం నాలుక ద్వారా అనుభూతికొచ్చిన విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది. స్పర్శ విజ్ఞానం చర్మం ద్వారా అనుభూతికొచ్చిన విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది. మనోవిజ్ఞానం మనస్సు ద్వారా అనుభూతికొచ్చిన విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది. ప్రతి విజ్ఞానం వేరువేరుగా పనిచేస్తుంది. ఏ ఒక్కటి మరొకదాని యొక్క పని చేయలేవు. ప్రతి విజ్ఞానానికి దానికి చెందిన ఇంద్రియం ఉండవలసిందే. వాటి వాటి విషయాలు ఉండవలసిందే. వాటి వాటి విషయాలతో సంపర్కమవ్వడం కూడా ఉండవలసిందే. అప్పుడే దాని ఉత్పత్తి జరుగుతుంది. ఆయా ఇంద్రియాల విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. సాధనలో బాగా ముందుకు సాగినప్పుడు ఈ విజ్ఞానం కూడా ఉత్పన్నమవ్వడం, సమాప్తమవ్వడం అనుభూతిపరంగా ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దానితో దీని గురించిన భ్రాంతి తొలగిపోతుంది. ఇంకా ఉన్నత స్థితులను చేరుకున్నప్పుడు విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది. చూడు, ఈ నేను నేను అన్నది ఎంత భ్రమ! నేను తెలుసుకుంటున్నాను, నేను గుర్తించి వెలగడుతున్నాను, నేను సంవేదనను అనుభవిస్తున్నాను, నేను ప్రతిక్రియ చేస్తున్నాను. ఈ నేను నేను అనే భ్రాంతి కూడా తొలగిపోతుంది. అరే, ఈ నేను నేను అని కేవలం వ్యవహారం కోసం, వాడుక కోసం అనవలసి వస్తుంది. అంతేకాని నిజానికి ఇదంతా భ్రాంతే తప్ప నేను అనడానికి ఏమీ లేదు కదా. ఈ భ్రాంతి గనుక అర్థమైందంటే చాలు, అహంభావం నశించిపోవడం మొదలవుతుంది. ముందు ముందు అర్థమవుతుంది, అనుభూతిపరంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కేవలం ప్రవచనలోని విషయం మాత్రమే. ఈ విషయం అనుభూతికి వస్తున్న కొద్దీ ఈ నేను అనే అహంభావం నశించిపోవడం మొదలవుతుంది. నాది అనే మమత్వభావం నశించిపోవడం మొదలవుతుంది. నేను నాది అన్న భావం ఎంతెంత కరిగిపోతుందో, ఎంతెంత నశించిపోతుందో, చిత్తం అంతంత నిర్మలమవుతూ పోతుంది. అంతంతగా మనం అంతిమస్థితికి దగ్గరవుతూ పోతాం. అహంభావం పేరుక్కూడా లేకుండా పోయినప్పుడే, నేను నాది అన్న భావం పేరుక్కూడా లేకుండా పోయినప్పుడే మనం అంతిమస్థితిని చేరుకోగలుగుతాం. అప్పుడే ముక్తావస్థ లభిస్తుంది, అర్హంత స్థితి లభిస్తుంది, బుద్ధత్వం లభిస్తుంది. స్థితప్రజ్ఞులమై అన్ని బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందే స్థితి లభిస్తుంది. ఇదంతా కేవలం బుద్ధిస్థాయిలో అయితే పని జరగదు. బుద్ధిస్థాయిలో నేను లేను, నాది లేదు, ఈ నేను నాది అన్నది అంతా భ్రమే, అంతా భ్రాంతే అని వేయి అనుకున్నా ఫలితమేమీ ఉండదు. ఈ నేను నాది అనుభూతి స్థాయిలో కరిగిపోవడం జరిగినప్పుడే ఫలితముంటుంది. చిత్తం యొక్క ఈ నాలుగు భాగాలు వికటనమవుతూ వికటనమవుతూ విజ్ఞానం కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయి అనుభూతిపరంగా ఇది అనిత్యమేనని తెలిసినప్పుడే ఈ నేను నాది అన్న భ్రాంతి తొలగిపోవడం జరుగుతుంది. ఇదే విధంగా చిత్తవృత్తులు కూడా ఎలా ఉత్పన్నమవుతున్నాయో, ఎలా భ్రాంతిని కలుగజేస్తున్నాయో, ఎలా బంధాలను ముడివేస్తున్నాయో తెలుస్తుంది. ఎందుకంటే మనం మన శరీరాన్ని చూస్తున్నాం, చిత్తాన్ని చూస్తున్నాం, చిత్తవృత్తులను చూస్తున్నాం, వాటి స్వభావాన్ని తెలుసుకుంటున్నాం, అనుభూతిపరంగా తెలుసుకుంటున్నాం. ఈ సంవేదనల ఆధారంగానే అన్నింటినీ చూసి తెలుసుకోగలం. సంవేదనలు ఎక్కడవుతున్నాయి? శరీరం మీదనే కదా. తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు యాత్ర చేస్తూ మనం మన శరీరాన్ని, శరీరంలో కలుగుతున్న సంవేదనల కదా చూస్తున్నాం. శరీరంలో అనుభూతిపరంగా వాటిని తెలుసుకుంటున్నాం. శరీరం గురించిన సత్యాన్ని తెలుసుకుంటున్నాం, చిత్తం గురించిన సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సంవేదన మనకు ఎలా తెలుస్తున్నది? చిత్తం శరీరంతో జతపడి ఉన్నందువల్లనే కదా. మృతదేహానికి సంవేదన, అనుభూతి కలగదు. ఎందుకంటే అక్కడ చిత్తం ఉండదు. శరీర చిత్తాల కలయిక ఉన్నచోటనే సంవేదన అనుభూతికొస్తుంది. జీవం లేనిచోట సంవేదన అనుభూతి ఉండదు. ఉదాహరణకు తలమీద వెంట్రుకలు కత్తిరించినప్పుడు మనకు సంవేదన కలగదు. ఎందుకంటే అవి చర్మపు పరిధిని దాటి జీవం లేకుండా ఉన్నాయి. అదేవిధంగా పెరిగిన గోళ్లను కత్తిరిస్తే మనకు నొప్పి ఉండదు. ఎందుకంటే అవి వేళ్ల చివర సజీవంగా ఉన్న భాగాన్ని దాటి ఉన్నాయి. జీవమున్న ప్రతిచోట చిత్తముంటుంది, చిత్తమున్న ప్రతిచోట సంవేదన అనుభూతి కలుగుతుంది. ఈ విషయమంతా మనం చక్కగా తెలుసుకుంటాము. శరీరం గురించి తెలుసుకుంటాము, చిత్తం గురించి తెలుసుకుంటాము. రెండు ఒకదాన్నొకటి ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుంటాం. ఇదంతా వీటి ప్రపంచాన్ని, అనగా వీటి రాగద్వేష ప్రతిక్రియల స్వభావాన్ని సాక్షిభావంతో, తటస్థభావంతో చూసినప్పుడే తెలుస్తుంది. అలా కాకుండా దీనిమీద నమ్మకపు పూతలను పూయడం మొదలుపెడితే మాత్రం చిక్కుల్లో పడిపోతాం. కొందరు మా పరంపరలో ఒక ఆత్మ ఉంటుందనే నమ్మకం ఉంది. ఎంత పెద్ద శరీరమో అంత పెద్ద ఆత్మ ఉంటుంది అని నమ్మేవారుంటారు. ఇలాంటి వారికి సాధన చేస్తున్నప్పుడు మొత్తం శరీరం అనుభూతికొచ్చిందనుకోండి, ఇంకేం, మాకు ఆత్మానుభూతి కలిగింది, శరీరమంతా చైతన్యం అనుభూతికొచ్చింది అని తాదాత్మ్యం చెంది తమ లక్ష్యం నెరవేరిందనుకుంటారు. ఇక ముందుకు ఎలా వెళతారు? వెళ్లలేరు. అందుకే అన్నారు, దార్శనిక మాన్యతలో చిక్కుకున్నవారికి ఈ మార్గం దుర్లభమైందని. ఎందుకంటే వారికి వారి నమ్మకాలు అడ్డుగోడలై నిలుస్తాయి. అలాగే మరికొందరు, మా సాంప్రదాయంలో, హృదయక్షేత్రంలో అంగుష్ట ప్రమాణమంతా ఆత్మ ఉంటుందని చెప్పబడింది అనే నమ్మేవారుంటారు. అలాంటి వారికి ధ్యానం చేస్తూ చేస్తూ శరీరమంతా కరిగిపోయింది, తరంగాలే తరంగాలు అనుభూతికొస్తున్నాయి, కాని హృదయస్థానంలో మాత్రం ఒక చిన్న భాగం అలాగే ఉండిపోయింది, అదింకా కరిగిపోలేదు అంతే. తమ మాన్యతా ప్రభావంలో పడిపోతారు. ఇదిగో అంగుష్టమంత ఈ స్థానంలో మాకు ఆత్మదర్శనమైంది అని తాదాత్మ్యం చెందుతారు. ఇక ఎలా ముందుకు సాగుతారు? మాన్యత బంధంలో చిక్కుకొనిపోయారు కదా, ముందుకు సాగనేలేరు. దాన్నే చూస్తూ చూస్తూ పోతే అది మరింత చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నువ్వు గింజంతా అయిందనుకోండి, మళ్లీ బండి నిలిచిపోయింది, మళ్లీ దార్శనిక మాన్యత అడ్డంగా నిలిచింది. ఆత్మ నువ్వు గింజంత ఉంటుందనే మాన్యత. ఇంకేం, మాకు నువ్వు గింజంత ఆత్మదర్శనమైందని భావించి అక్కడే ఉండిపోతారు. కొందరు ఇంకా ముందుకు వెళతారు. ఇలాంటి వారికి ఇంకా సూక్ష్మమైన అనుభూతి కలుగుతుంది. వారు మాకు వెంట్రుక పరిమాణమంతా ఆత్మదర్శనమైందని భావించి ఉండిపోతారు. చిక్కుల్లో పడిపోయారు కదా. ఎక్కడ ఇలాంటి దార్శనిక మాన్యతలో చిక్కుపడిపోతారో అక్కడే వారి బండి ఆగిపోతుంది, ముందుకు సాగనే సాగదు. ఆత్మ ఉందని నమ్మేవారి సంగతి ఇలా ఉంటే ఆత్మ లేదని నమ్మేవారు కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడిపోతుంటారు. ఇలాంటివారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరు తమ లోపల ఆత్మ లేదని నమ్ముతారు. సాధన చేస్తున్నప్పుడు తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు శరీరమంతటా సంవేదనల అనుభూతి కలిగినప్పుడు, చూడు, శరీరమంతా అనిత్యమే అనిత్యం, అందులో ఆత్మ ఎక్కడుంది? మేము చూశాం, ఆత్మ లేనే లేదు. ఎక్కడా ఆత్మ కనిపించలేదు. మాకు తెలిసిపోయింది, మా నమ్మకమే సరైందని ఆగిపోతారు. ఇలా వారి బండి ఆగిపోతుంది. ముందుకు కదలనే కదలలేదు. ఏం చూశావు నాయనా, ఇంకా చూడవలసింది, తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది, చాలా చూడవలసి ఉంది, చాలా తెలుసుకోవలసి ఉంది. దార్శనిక మాన్యత గుదిబండను మెడకు వేసుకున్న వ్యక్తి ముందుకు సాగనేలేడు. తాను నమ్మిన సిద్ధాంతానికి సరిపడిన ఏదో ఒక అనుభూతిని పట్టుకొని దాన్నే అంతిమ సత్యంగా భావించి నిలిచిపోతాడు. ఎవరైతే ఈ సాంప్రదాయాలను, దార్శనిక నమ్మకాలను ఒక బీరువాలో పెట్టి తాళం వేస్తారో వారు ముందుకు మునుముందుకు సాగుతూనే పోతారు. ఆత్మ ఉంటే ఉండని, లేకపోతే లేకపోని, దాంతో నాకు పనిలేదు. నేను మాత్రం నాలోని వికారాలను తొలగించుకుంటాను. ఆత్మ ఉన్నా నేను నాలోని వికారాలను తొలగించుకోవాలి, ఆత్మ లేకున్నా నేను నాలోని వికారాలను తొలగించుకోవాలి, అప్పుడే నాకు విముక్తి లభిస్తుంది అనే తెలివిడితో పనిచేస్తూ ముందుకు సాగుతూనే ఉంటారు. ఇదే విధంగా పరమాత్మ ఉన్నాడు అనేది మరొక జంజాటం. ఇలాంటివారు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు వారి మనస్సు మీద గాఢంగా ముద్రపడ్డ ఏ దేవుని రూపమో ఆకారమో ముందుకొచ్చిందనుకోండి, ఇంకేం, పరమాత్మ యొక్క దర్శనమైందని, తాము మోక్షం పొందామని భావిస్తారు. అందులోనే చిక్కుకుపోతారు. అదేవిధంగా పరమాత్మను నమ్మనివారు ఉన్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు చూస్తారు, అంతా తనకు తానుగా అవుతుంది, ఎవరి ప్రమేయమూ లేకుండానే అంతా అవుతున్నది, నిజంగానే పరమాత్మ లేడు, నాకు తెలిసిపోయింది అని తన నమ్మకానికే అతుక్కుపోతారు. ఇక ముందుకు సాగరు. దార్శనిక మాన్యతల బంధంలో చిక్కుకుపోయిన వ్యక్తి విపశ్యన చివరి అంచు వరకు చేరుకోనేలేడు. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. నిజంగానే అంతిమస్థితిని చేరుకోవాలనుకున్నవారు ఈ జంజాటాల నుండి బయటపడవలసి ఉంది. అన్ని సాంప్రదాయ జంజాటాలను, దార్శనిక మాన్యతలను పక్కన పెట్టాలి. ఈ సాంప్రదాయం వాడైనా, ఆ సాంప్రదాయం వాడైనా మనిషి మనిషే, తేడా ఏమీ ఉండదు. ధర్మం ఎవరి పట్ల పక్షపాతం చూపదు. నేను ఫలానా సాంప్రదాయం వాణ్ణి కాబట్టి, ఫలానా వర్గానికి చెందినవాణ్ణి కాబట్టి ముక్తి పొందుతానని అనుకుంటే ఇది జరిగే పని కాదు. లేక ఫలానా సాంప్రదాయం వాడు కాబట్టి, ఫలానా వర్గానికి చెందినవాడు కాబట్టి ముక్తి పొందలేడు అని అనుకుంటే ఇదీ జరిగే పని కాదు. ఎవరు వికారాల ఉత్పన్నమవుతూ బంధాలు ముడిపడుతున్న చోటును చేరుకొని అక్కడి సత్యాలను తెలుసుకొని వికారాల ఉత్పత్తిని ఆపివేస్తారో వారు బంధవిముక్తులైపోతారు. వారు ఈ సాంప్రదాయం వారైనా, ఆ సాంప్రదాయం వారైనా, ఈ వర్గం వారైనా, ఆ వర్గం వారైనా, తేడా ఏమీ ఉండదు. ఈ విషయం అర్థమైందంటే చాలు. ఈ సాంప్రదాయాలు, వర్గ విభేదాలు, దార్శనిక మాన్యతలు అన్నీ వట్టి పనికి మాలినవేనని తెలిసిపోతుంది. ఈ జాతి, ఆ జాతి, ఈ కులం, ఆ కులం మాటలన్నీ పనికి మాలినవేనని తెలిసిపోతుంది. వీటికి ధర్మానికి ఎలాంటి సంబంధమూ లేదు. మిగతా సామాజిక విషయాలన్నీ వాటి స్థానంలో అవి ఉంటాయి, కాని వాటికి ధర్మంతో మాత్రం సంబంధం ఉండదు. వాటికి ముక్తితో కూడా ఏమాత్రం సంబంధముండదు. ఏ విధంగానైతే సాంప్రదాయం ధర్మానికి అతిపెద్ద శత్రువు, అదేవిధంగా దార్శనిక మాన్యత కూడా ధర్మానికి అతిపెద్ద శత్రువు. ధర్మ మార్గంలో నడిచి తనలోని వికారాల నుండి ముక్తి పొందవలసిన వ్యక్తికి సాంప్రదాయం ఒక పెద్ద అడ్డుగోడ, ఒక పెద్ద బంధం. అదేవిధంగా దార్శనిక మాన్యత ఏదైనా కూడా అదీ పెద్ద అడ్డుగోడే, పెద్ద బంధమే. సాధకుడు వీటి నుండి బయటపడితేనే ముందుకు సాగగలుగుతాడు. ఏ దర్శనమైనా తన అనుభవంలోకి వచ్చినదైతేనే సమ్యక్ దర్శనమని గుర్తిస్తాడు, అదే సరైన దర్శనమని గ్రహిస్తాడు. ఈ క్షణంలో అనుభూతికొచ్చిన ఈ దర్శనం సమ్యక్ దర్శనం. ఈ క్షణంలో అనుభూతికొచ్చిన ఈ దర్శనం సమ్యక్ దర్శనం. ఇది ఇప్పుడు నా అనుభూతి మీదికి వస్తున్నది, సత్యాన్ని స్వయంగా తెలుసుకుంటున్నానని ప్రతి క్షణం అనుభవైక దర్శనానికే ప్రాధాన్యతమిస్తాడు. ఇలా జరుగుతూ అంతిమస్థితి అనుభూతికొచ్చినప్పుడు ఈ సమ్యక్ దర్శనం అంతిమస్థితిని చేరుకున్నదవుతుంది. మనం సమ్యక్ దర్శనంతో ఒక్కొక్క అడు ముందుకు వేస్తూనే పయనిస్తాం. ఇప్పుడు ఈ క్షణంలో ఏది అనుభూతికి వస్తే దాన్నే మన సమ్యక్ దర్శనంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతాం. ఇలా ప్రతి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పనిచేస్తేనే ప్రగతి సాధించగలుగుతాం. శిబిరాలకు వచ్చిన కొత్తలో సాధకులు వారి వారి నమ్మకాల నుండి బయటపడడానికి ఇబ్బంది పడుతుంటారు. 2-3 శిబిరాల వరకు వారికి ఈ ఇబ్బంది ఉంటుంది. మా సాంప్రదాయం, మా మత విశ్వాసాలు, మా కర్మకాండలు, మా ఆచార పద్ధతులు అంటూ సతమతమవుతుంటారు. సాధన బలపడుతున్న కొద్దీ ఇవన్నీ తొక్కల్లాంటివని తెలిసిపోతుంది. మెల్లమెల్లగా వాటి పట్టు సడలిపోతూ ఉంటుంది. అప్పుడిక ప్రగతి మొదలవుతుంది. సాధనలో మంచి పురోగతి సాధిస్తారు. మొదట్లో ఈ బరువు నానెత్తిమీద కూడా ఉండింది. వీరు ఆత్మను నమ్మరు, పరమాత్మను నమ్మరు. నేనేమో ఆత్మ పరమాత్మను గాఢంగా నమ్మే సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చాను. సరే, చూద్దాం. ఈ సాధనైతే స్వీకరిద్దాం. మిగిలిన మంచి విషయాలేమైనా ఉంటే వాటిని స్వీకరిద్దాం. కాని ఆత్మ పరమాత్మల విషయంలో మాత్రం మా నమ్మకమే సరైందని, దాన్ని వదిలిపెట్టనని అనుకున్నాను. ఇలా కొంతకాలం గడిచింది. 3-4 శిబిరాల తర్వాత నాలో ఆలోచన మొదలైంది. అరే నాయనా, ఆత్మ పరమాత్మ ఉన్నా లేకపోయినా నాలోని వికారాలనైతే నేను తొలగించుకోవాలి కదా, వాటి నుండైతే ముక్తి పొందాలి కదా. ఇది వికారాలను తొలగించే సబ్బు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి దీన్ని ఉపయోగించుకోవాలి, అదే ముఖ్యం అని ఆలోచించి అడుగు ముందుకు వేశాను. నా సాధన ఒక్కసారిగా ముందుకు నడవసాగింది. నడవడమే కాదు, పరుగులు తీయడం మొదలుపెట్టింది. కాబట్టి బిడ్డలారా, అనుభవంతో చెబుతున్నాను, ఈ మార్గంలో ముందుకు సాగాలనుకుంటే, వేగంగా పురోగతి సాధించాలనుకుంటే ఈ జంజాటం నుండి బయటపడండి. అప్పుడు నిజంగానే ముందుకు సాగుతారు. ఎప్పటి వరకు ఈ జంజాటంలో ఇరుక్కుపోయి ఉంటారో? మా మతం ఇది, మా సాంప్రదాయం ఇది, మా దార్శనిక మాన్యత ఇది, మా జాతి ఇది అని అనుకుంటూ ఉంటారో అప్పటి వరకు ముందుకు సాగలేరు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఈ మార్గం అన్ని సాంప్రదాయాలకు అతీతమయ్యింది. ఈ మార్గం అన్ని కర్మకాండలకు అతీతమయ్యింది. ఈ మార్గం అన్ని దార్శనిక మాన్యతలకు అతీతమయ్యింది. తన అనుభూతి స్థాయిలో అడుగడుగు ముందుకు వేసే వ్యక్తే ముక్తిని చేరుకోగలుగుతాడు, లేకపోతే చేరుకోలేడు. కాబట్టి ఎంతెంత సత్యం మన అనుభూతి మీదికి వస్తుందో అంతంత సత్యాన్నే స్వీకరిస్తూ మనం ముందుకు సాగుదాం అనే దృఢనిశ్చయంతో ముందుకు సాగండి. ఇంకా రేపటి రోజు ఉంది, ఇంకా పనిచేయాల్సి ఉంది. జీవితమంతా ఈ విద్య మనకు ఉపయోగపడాలి. కాబట్టి ఈ విద్యలో మనం బాగా అభివృద్ధి చెందాలి. మార్గం ఎంతో దూరమైంది. నిజంగానే ఇది అత్యంత దూరమైన మార్గం. కాని సంపూర్ణ అంకిత భావంతో, మంచి పట్టుదలతో పనిచేస్తూ పోతే త్వరగానూ ఆలస్యంగానూ సమయం ఆసన్నమైనప్పుడు అంతిమ స్థితిని చేరుకొని తీరుతారు. ఎవరెవరు ఈ మార్గంలో నడవడానికి వచ్చారో వారంతా అంతిమస్థితిని చేరుకోవాలి. తమ బంధాల నుండి విముక్తి పొందాలి, తమ గ్రంథుల నుండి విముక్తి పొందాలి. అందరికీ శుభం జరగాలి, అందరికీ మేలు జరగాలి, అందరికీ స్వస్తిముక్తి కలగాలి, స్వస్తిముక్తి కలగాలి.
భవత్ సర్వ మంగళం, భవత్ సర్వ మంగళం, భవత్ चाहें तो 5 मिनट विश्राम कर लें, फिर थोड़ी सी देर और ध्यान करेंगे. 5 मिनट विश्राम कर लें.
అవసరమైతే 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. తరువాత కొంతసేపు ధ్యానం చేద్దాం. 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.